சௌந்தரியசார சர்வஸ்வம், மந்தஸ்மித மனோகரம், வந்தாறு ஜனமந்தாரம், வந்தே சாயி மகேஸ்வரம், துரியாதீத பதஸ்திதாம் ச கருணம் ஜானாக்னி சைலஸ்திதாம், மஜ்ஜன்மாந்தர புண்ணியபாக வசத் பிராப்தம் சத்குரும் சச்சசாயீஸ்வரம், ஆலம்பேன விஹீனம் வியோமாபம் பரிபூர்ணம் நிஷப்தம் குருரூபம் தத் பிரம்மஸ்புரதான், பரம மாகேஸ்வர ஸ்வரூபுடு சச்சிதானந்த குருமூர்த்தி அயின பகவான் சச்சசாயி திவ்ய சரணாரவிந்தாலுக்கு அநேகானேக நமஸ்கிருத்தலு சமர்ப்பிஸ்து, ஸ்ரீமத் பாகவத நவநீதல்லோ மரொக்க ரோஜு நின்ன சாயங்காலம் வரக்கு ஸ்ரீகிருஷ்ணுன்னி குந்தி பிரார்த்திச்சிந்தி, என்னாள்ளி சரீரம், என்னாள் இக்கட உண்டாலி, நாக்கு உத்தாரணி இவ்வையா, பவபந்தாலி கூட தகிப்போயேட்டுகா ஏதா மார்க்கம் சூப்பிச்சு அன்னது. கிருஷ்ணுடு சகஜங்க ராமுடுக்கு கிருஷ்ணுடுக்கு தேடா ஏமிட்டே, ராமுடு நவ்வி மாட்டாடுத்தாடு, கிருஷ்ணுடு மாட்டாடின தர்வாத நவ்வுத்தாடு அந்தே. மனந்தரி சேத்த மாட்டாடிச்சப்பட ஆயன ஹாயிகா நவ்வுக்குண்டாடு. ராமுடு அட்ல காது, பரிச்சயம் உண்டனி உண்டகப்போனி வாரு கொத்தவாரு காணி ஹாயிகா பலகரிஸ்தாடு. ஸ்மிதபூர்வக சம்பாஷி ராமுடு, ముందు నవ్వు ఆ తర్వాత మాట, అది అంటే అది పూర్ణమైనటువంటి తత్వగుణ ప్రధానానికి గుణానికి అది ప్రధానమైన సంకేతం. ఎవరి ముఖాన నవ్వు లేదో, ఎవరు నవ్వటానికి కాస్త మొహమాట పడతారో వాళ్ళ మనస్సు వికసించలేదు అని అర్థం. హాయిగా ఎవరు చక్కగా నవ్వగలరో, ఎప్పుడు చూసినా నవ్వినట్లే ఉండగలరో, వాళ్ళు శుద్ధమైన మనస్సు గలవాళ్ళని అర్థం. కాబట్టి నవ్వటం అలవాటు లేకపోతే ఇవాళ నుంచి హాయిగా నవ్వటం మొదలు పెట్టాలి. అది భాగవతం అనేకం, కొన్ని ప్రచ్ఛన్నంగా చెబుతుంది, కొన్ని డైరెక్ట్గా చెబుతుంది. సరే, యుద్ధం జరిగింది. యుద్ధం జరిగిన తర్వాత సహజంగా గెలిచిన వాడికి ఆనందం కలగాలి, చాలా ఆనందం కలగాలి. కానీ ధర్మరాజుకి చాలా దుఃఖం కలిగింది. ఎంత విచారం కలిగిందంటే, నేనొక్కడిని రాజ్యం వెళ్ళటానికి ఇంతమంది మరణించాలా? ఎంత గొప్ప ప్రశ్న అది, ధర్మం అది. కానీ తప్పదు, యుద్ధంలో ఎవరూ మరణించకుండా యుద్ధాలు ఎలా గెలుస్తారు? ఎవరో ఒకడు గెలవాలి, రెండో వాడు ఓడాలి. ఓడిన వాడికి సమస్య లేదు, పరీక్ష ఫెయిల్ అయిపోయిన వాడికి మళ్ళీ ఇదే చదువుకోవటానికి ఒక ఇయర్ టైం ఉంటుంది కదా, మళ్ళీ కొత్తగా చదివేదేంటి, అవే పుస్తకాలు అవే. గెలిచి పాస్ అయిన వాడికి తర్వాత ఏమిటని ప్రశ్న. అలాగే ధర్మరాజు గెలిచిన తర్వాత ఒక విచారానికి లోనైనాడు. నరకాలంటూ ఉన్నాయి, ఇందరి మరణానికి కారణమైనటువంటి నేను ఎన్ని నరకాలు చూడవలసి ఉన్నదో కదా అని అనుకున్నాడు. ఆ అనుకున్న సమయంలో అప్పటికి ఇంకా పెద్ద దిక్కు భీష్మాచార్యుల వారు బతికే ఉన్నారు, అంపశయ్య మీద ఉన్నాడే. ఆయనకు అనిపించింది, చూడండి మనకు కూడా మనస్సు ఎక్కడైనా ఆందోళన పడ్డా, మనకి సమస్యకు పరిష్కారం దొరక్కపోయినా ఎవరైనా పెద్దవాళ్ళని వెళ్ళి కలుద్దామని అనిపిస్తుంది. అలాగే ధర్మరాజుకి తమ తాత అయినటువంటి భీష్ముల వారిని దర్శనం చేయాలి అని ఆయనకి అనిపించింది. ఒక్కడు వెళ్ళటానికి ఏం లేదు, అక్కడ ఉన్నదే ఈ ఐదుగురు, ఆ ద్రౌపది, కుంతి, పక్కన శ్రీకృష్ణ పరమాత్మ. ధర్మం పక్షాన ఆయన ఉన్నాడు గనక ఆయనతో సహా భీష్మ దర్శనానికి వెళ్ళాడు. భీష్మ దర్శనానికి వెళ్ళేసరికి భీష్ముడు అంపశయ్య మీద హాయిగా పడుకొని ఉన్నాడు. అంపశయ్య మీద హాయిగా పడుకున్నాడా అని పడుకున్నాడు. ఎందుకనంటే కొన్నేళ్లుగా తాను కౌరవుల యొక్క ఉప్పు తిన్న కారణంగా శరీరంలో ఉన్న రక్తమంతా కలుషితం అయిపోయింది. ఆ కలుషితమైన రక్తం శరీరం నుంచి ద్రవించి స్రవించి బయటకు వెళితే తప్ప ఇచ్చామరణాన్ని పొందలేరు. ఎందుకంటే ఆయన మందాకినీ నందనుడు అన్నారు, అంటే గంగానదికి పుట్టినవాడు గనక ఎంత గంగ పవిత్రమైనటువంటిదో తన తల్లి వలె తాను కూడా తన శరీరాన్ని పవిత్రీకరణం చేసుకోవాలి కనుక ఆ అంపశయ్య మీద హాయిగా ఆయన ఆ క్షణం కోసం, ఆ పుణ్యకాలం కోసం ఎదురు చూస్తున్నాడు. ఎంత తాత్వికుడైనా, ఎంత జ్ఞాని అయినా, ఎంత ధర్మబద్ధమైన జీవితం గడిపినా ఈ ప్రపంచంలో వెనక్కి తిరిగి చూసుకున్నట్లయితే ప్రతి జీవుడు కూడా తాను ఏ పొరపాట్లు చేశాడో, తాను ఏ మంచి చేశాడో, ఏది చేయాలని చేయకుండా ఆగిపోయినాడో, ఏవి చేయరానివి చేయవలసి వచ్చినాయో మనస్సు ఎప్పుడూ కూడా ఒక సింహావలోకనం చేస్తుంటుంది. రికాపిచ్యులేషన్ అంటాం. భీష్ముడు ఖాళీగా ఒక్కడే పడుకున్నాడు మహాసంగ్రామ రంగం మధ్యలో. పడుకోనుంటే ఆయన మనస్సు తలుపులన్నీ కూడా ఇలా ఇలా జరిగింది కదా, పాండునందనుడు పాపం అకాల మృత్యువుకి గురైన కారణంగా, ధృతరాష్ట్రుడు పెద్దవాడనేటువంటి కారణంగా రాజ్యాన్ని అప్పజెప్పి సర్వస్వాన్ని త్యాగం చేసి నిత్యబ్రహ్మచారిణి నిలబడ్డప్పటికి కూడా వంశాన్ని నిలబెట్టుకోలేకపోయినానే, నా వంశం నా కళ్ళ ముందే నాశనమైపోయిందే అని ఒక నిర్వేదానికి, కౌరవ పాండవుల మధ్య జరిగినటువంటి సంగ్రామం కారణంగా అనేక మంది బలి అయిపోయిన కారణంగా, వీటన్నింటినీ కూడా సమన్వయం చేసుకుంటున్నది మనస్సు. జీవుడు ఎప్పుడూ కూడా ఎవరైనా పోవలసిందే. ఆ పోయేటువంటి వేళ దానికంటే ముందు, కొన్ని క్షణాల ముందైనా తను జీవించిన జీవితాన్ని ఒక్కసారి గమనించుకోవాలి. అది అప్పుడే కాదు, నిజానికి ఇప్పుడు మనం కూడా, మన ఈ వయస్సులో కూడా ప్రతిరోజు రాత్రి పడుకోబోయే ముందు దైవ ప్రార్థన ఒక పక్కన, దైవ ప్రార్థన కంటే ముందు సూర్యోదయానికి ముందో సూర్యోదయం సమయంలోనూ మనం లేచాం. మళ్ళీ ఇగో ఈ జాగ్రత్త అవస్థలో సుమారు 16 గంటలు గడిపాం. ఇందులో ఎంతవరకు మనం హాయిగా గడిపాం, శాంతిగా గడిపాం, మర్యాదగా గడిపాం, ఇవన్నీ కాస్త బేరీజ్ వేసుకోవాలి. దైనందినమైనటువంటి జీవితంలో లౌకికమైనటువంటి అనేక కార్యకలాపాలు సాగుతున్నప్పుడు తెలిసి కొన్ని, తెలియక కొన్ని, అహంకారం చేత కొన్ని, అభిజాత్యం చేత కొన్ని, అవిద్య చేత కొన్ని, అనాచారం చేత కొన్ని కర్మలు చేస్తాం. ఈ కర్మలు కొన్ని మన చేయి దాటి వెళ్ళిపోతాయి, జరిగిపోతాయి. ఎట్లా, మన ప్రమేయం ఉండొచ్చు, మన ప్రమేయం లేకపోవచ్చు కూడా. ఇలా ఎందుకు జరిగింది, మళ్ళీ ఇలా జరగకుండా చూసుకోవాలని ఆ రోజు రాత్రి మనం బ్యాలెన్స్ ఆ షీట్ వేసుకోవాలి. ప్రతిరోజు ఆడిటర్లు 2 సార్లు వేస్తారు, మనం రోజు వేసుకోవాలి. అది ఈ ఆడిట్ చేసుకోవటానికి మనం ఎవరికేం ఫీజు కట్టక్కర్లేదు, ఫ్రీ. ఎందుకంటే మన మనస్సు మనది, మన అంతఃసాక్షి మనది. కాబట్టి వేద కల్పవృక్షమైనటువంటి భాగవతం చిట్ట చివర కొమ్మ ఉపనిషత్తు అయితే, దాని చివర ఉన్నటువంటి ఈ రసమాలయమైనటువంటి ఈ ఫలం వేద విగళితమైందన్నాడు పోతనామాచ్యుడు. నిగమ కల్పోత్తరమైనటువంటిది అన్నాడు వ్యాసుల వారు. దాని నుంచి గళితమైందంటే పడ్డది అని. దానిని నేను తీసుకుంటాను. శుకుడు అనబడేటువంటి చిలుక దానిని తాకిన, ముక్కుతో కొరికిన కారణంగా లేదా అనుభవించిన కారణంగా అమృత ద్రవ సంయుతంగా ఉన్నది. అమృతం ప్రవహిస్తూ కూడి ఉన్నది, అమృతంతోనే ఆ ఫలం కూడి ఉన్నది. పిబత భాగవతం రసమాలయం, ఆ రసస్వరూపమైనటువంటి, వేదస్వరూపమైనటువంటి, ఉపనిషద్ భాష్యమైనటువంటి, నిష్యందమైనటువంటి, పూర్ణమైనటువంటి, అచ్చమైనటువంటి అధ్యాత్మ విద్యా విలాసాన్ని నేను ఇక్కడ అనుభవిస్తున్నాను అంటున్నాడు. ముహురహో రసిక భువి భావుకాహ, రసికులైన వారు, పరమాత్మ యందు రాసిక్యం ఉన్నవారు, పరమాత్మ యొక్క దివ్య శక్తులయందు అపారమైన నమ్మకం ఉన్నటువంటి వారు, పరమేశ్వరుడి యొక్క దివ్య లీలా తరంగిణిలో 3 ముడకలన్నా వేద్దామనేటువంటి ఆయత్తమైనటువంటి మనస్సు ఉన్నటువంటి వారు, మీరందరూ కూడా ఈ భాగవతాన్ని అనుభవించండి. అంతేకాదు భువి భావుకాహ, ఇవి ఏ విషయాలు మీకు తెలియకపోయినా దీన్ని ఒక చల్లని చక్కని కథగా, పరమేశ్వరుడి యొక్క లీలా వైభవంగా మీకైనటువంటి, మీదైనటువంటి రీతిలో, మీ స్థాయిలో దీనిని చక్కగా అర్థం చేసుకుంటూ రసానందాన్ని అనుభవించండి అంటున్నాడు వ్యాసుల వారు. పోతనామాచ్యుడు కూడా మళ్ళీ అమ్మవారిని రోజు తలుచుకున్నట్లే, అమ్మలగన్నయమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాల పెద్దమ్మ అంటూ చక్కగా స్తుతిస్తూ మనల్ని ధర్మరాజాదులతో పాటుగా భీష్ముడి దగ్గరకు తీసుకెళ్తున్నారు. తన దేహం బునకై అనేక మృగ సంతానంబు చంపించు దుర్జను భంగిన్
గురు బాలక ద్విజ తనూజ భ్రాతృ సంఘంబు ఇట్లని చంపించిన పాపకర్మునకు రజకాంక్షికిన్ నాకు హాయవలాక్షావధినైన ఘోరవర కన్యాసంగముల్ మానుని.
రాజ్యకాంక్షతో యుద్ధం చేసి పసిపాలురుని అమాయకురుని వేదం చదువుకున్న వాళ్ళని యుద్ధరీతి తెలిసిన వాళ్ళని కేవలం స్వార్థబుద్ధితో చంపించానే నాకు సుమారుగా 100,000 నరకాలు ఎదురు చూస్తూ ఉండి ఉంటాయి అనుకున్నాడు ధర్మరాజు అని. ఎప్పుడైతే ఒక నిరాహార భావంలో ఉన్నాడు, నిరాహారం అంటే ఇవాళ నిరాహారంగా ప్రాణాహార ప్రత్యాహారాలు ఆ యోగ స్థితిలో ఉన్నాడు ధర్మరాజు. ఆ మనస్సుతో ఉండి వెళుతున్నాడు. ఎక్కడికి వెళ్ళాడు? భీష్ముడి దగ్గరకు వెళ్ళాడు.
మయాంగీకృత దేహుడై అఖిలేశ్వరుడు మనుజుడైనాడని ప్రజ్ఞాయత్త చిత్తమున గాంగేయుడు పూజనము చేసి కృష్ణున్ జిష్ణున్.
అసలు ఆయనకి నిరాకార నిర్గుణ పరబ్రహ్మతత్వమైనటువంటి విష్ణువు ఒక మాయావేషం వేసుకొని కృష్ణుడిగా వచ్చాడయ్యా. అసలు ఆయనకి దేహం ఎక్కడున్నది? మాయాంగీకృత దేహుడై ఉన్నాడాయన. అఖిలేశ్వరుడు సర్వ జగత్తుకి 14 భువనాలకి ఎవరు పరమాత్మయ్య ఉన్నాడో ఆయన ఈ రూపం తీసుకొని వచ్చాడు కనుక వీళ్ళందరూ వస్తున్నారే. ఆ క్షణాన కృష్ణుడు వస్తున్నాడు. భీష్ముడు చూశాడు దూరం నుంచి. ఆ కృష్ణుని యందు మనస్సు లగ్నమైపోయింది. వెంటనే పరమాత్మ యందు మనస్సు లగ్నమైంది మన భీష్ముడికి. ఎప్పుడైతే వీళ్ళందరూ కూడా మనవళ్ళు కుంతి అందరూ దగ్గరకు వచ్చారో
వాయువశంబులయ్యగసి వారి ధరంబులు మింట కూడుచున్ పాయుచునుండు కైవడి ప్రపంచము సర్వము కాలతంత్రమై పాయుచు కూడుచుండు ఒక భంగి చరింపదు కాలమన్యుం చేయుచు ఉండు కాలము విచిత్రము దుస్తరము ఎట్టి వారికి.
మనస్సు వేదాంత భూమికలోకి వెళ్ళింది. ఈ కాలం ఎంత విచిత్రమైనదంటే ఎందుకు ఆనందాన్ని తెచ్చి ఒళ్ళో వేస్తుందో తెలియదు, ఎందుకు దుఃఖాన్ని నెత్తి మీద కురిపిస్తుందో తెలియదు. వాడు ఎంత గొప్పవాడు కానివ్వండి, కాలవశుడు కావలసిందే. కాలపాశబద్ధుడైనటువంటి జీవుడికి ఎందుకు ఇలా ఏర్పడింది, ఎందుకు విచారణ చేస్తున్నాడంటే ఆ నడిచి వస్తున్నటువంటి మనుమలు సామాన్యులు గారు వాడు. కానీ వీళ్ళని కూడా కాలం ఇలా పాశం వేసి బంధించింది కదా అని భీష్మాచార్యుల వారి మనస్సు కుందుతూ ఉన్నది బాధగా.
రాజట ధర్మజుండు,
మరి రాజ్యం వచ్చేసింది, రాజు అయిపోయినాడు. అంతకుముందు ఒట్టి ధర్మరాజే, ఇప్పుడు ధర్మరాజు రాజైన ధర్మరాజు.
రాజట ధర్మజుండు సురరాజ సుతుండట ధన్వీ,
అర్జునుడు ఇంద్రుడి కొడుకు గదా.
శత్రవోద్వేజకమైన గాండివము విల్లట సర్వభద్ర సంయోజకుడైన చక్రియట ఉగ్ర గదాధరుడైన భీముడు అయ్యాజికి తొడువచ్చునట ఆపద గల్గుట ఇదేమి చిత్రమో.
ఎంత అద్భుతం చూడండి. మనం అనుకుంటాం 40 ఏళ్ళుగా స్వామి డివోటీనండి, కష్టం తప్పలేదు అంటాం. దానికి దీనికి సంబంధం లేదు. అసలు నువ్వు ఉన్నావు, ఇంకా మంచిది. అట్లా ఉన్నావు కనుక ఇంకా ఉన్నావు అనుకో. భీష్మాచార్యుల వారు కూడా అది, ఆ వస్తున్న ధర్మరాజా రాజు, అర్జునుడా ఇంద్రుడి కొడుకు, వాడి చేతిలో ఉన్న గాంధీవం మామూలు గాంధీవం కాదు అది. అలాగే ఏ యుద్ధానికైనా గద తీసుకొని రావటానికి భీమసేనుడు సిద్ధంగా ఉన్నాడు. వీటన్నింటికంటే సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపమైన కృష్ణుడే పక్కన ఉన్నాడు చక్రి. అయినా వీళ్ళకి ఇంత దుఃఖం ఎందుకు కలిగింది అని అనుకుంటున్నాడు.
ఈశ్వరుండు విష్ణుండు ఎవేళ ఎవ్వనికి ఏమి సేయు పురుషుడు ఏమి ఎరుగడు అతని మాయలకు మహాత్ములు విద్వాంసులు అడగి మెలగుచుందురు అంధులగుచు.
వీడు అనుకుంటాడు నేను ఆయన మీద 50 పుస్తకాలు రాశాను నాకు ముక్తి వస్తుంది. రాదు, పుస్తకాలు అమ్ముడుపోతాయి అంతే. లేకపోతే నేనేదో చాలా గొప్ప పనులు చేశాను. ఏం కాదు, నువ్వు ఎలా కాలానికి బద్ధుడివి కావాలి. రామాయణం అంతా చూడండి, విధి నడిపించినట్టు రాముడే నడిచాడు. ఇవాళ కృష్ణుడు నడిపించినట్టుగా విధి నడిచింది. కాలగమనానికి, కాలం యొక్క శక్తికి కృష్ణుడే ఎలా లొంగిపోతాడో తర్వాత చూస్తాం. కృష్ణ మహాపరినిర్వాణంలో సాక్షాత్ పరబ్రహ్మమూర్తి ఆయన, ఆయన జోలికి ఎవరు రాగలరు? కానీ ఆయన కాలపాశబద్ధుడే. ఎందుకని? కాల, కార్య, కారణ, కర్తవ్య ఈ నాలుగు జీవుడు ఎలా తెచ్చుకున్నాడో పాంచభౌతిక దేహాన్ని ధరించిన పరమాత్మ కూడా వాటికి లోబడే ఉండాలి. ఆయనకు కూడా ఒక కాలం ఉంది, ఆయనకు కూడా ఇక్కడికి వచ్చినందుకు ఒక పని ఉంది, కార్యం ఉంది. ఆ పని చేయటానికి ఒక కారణం ఉంది, చేయవలసి ఉన్నది గనక కర్తవ్యం ఉన్నది. ఈ నాలుగు దాటి అటు జీవుడు కానీ ఇటు దేవుడు కానీ లేడు అని భీష్ముడు అనుకుంటూ, అతిభక్తి ఎవ్వని ఎందు చిత్తము చేర్చి ఎవ్వని నామము ఊహించి పొగడి కాయంబు విడుచుచు కామ కర్మాది నిర్మూల నుండై యోగి ముక్తి నందు అట్టి సర్వేశ్వరుండు అఖిల దేవోత్తంసుడు ఎవ్వేళ ప్రాణంబులు ఏను విడుచు అందాకైదే మహాహర్షుడై వికసిత బదనారవిందుడై వచ్చనేడు. ఆ అంపశయ్య మీద పడుకున్నటువంటి భీష్ముల వారికి నెమ్మదిగా శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరైనాడు కళ్ళకి. ఏ మహాత్ములు మహాయోగులంతా కూడా ఎవరిని గురించి తపించి తపస్సు చేసి హృదయస్థానంలో అటువంటి పరమాత్మను నిలుపుకొని కాయము విడిచేటువంటి వేళ క్షణమాత్ర దర్శనం కోసం ఎదురు చూస్తారో అటువంటి వాడే నా ఎదురుగ్గా వచ్చి నుంచున్నాడు కదా అని ఆనందపడుతున్నాడు. ఎలా కనిపించాటంటే అప్పుడు మామూలు మనకి తెలిసిన కృష్ణుల్లా కనిపించలే. నాలుగు భుజములు కమలాభనయన యుగము ఒప్ప కనుల ముందట ఉన్నవాడు మానవేశ్వర నా భాగ్య మహిమ చూడుము ఏమి చేసితివో పుణ్యము ఇతని గూర్చి. అసలు నేను ఈ కృష్ణుడి దర్శనానికి సమయంలో పొందటానికి ఏం చేశానో నాకు తెలియదు, కానీ చతుర్బాహుడైనటువంటి పుండరీకనయనుడైనటువంటి పరమాత్మ నా దగ్గరకు వచ్చి నన్ను లాలించడానికి వచ్చాడయ్యా అని మనస్సు ఆనందతాండవం చేస్తున్నది. అప్పుడు ఇంకా ఒకే మాట అనుకున్నాడు. ఇంకా ఎంతసేపు ఆలోచిస్తాడు? ఏదో రోజున మనస్సు సాగాలి, మనస్సు సాగాలి, ఒక రోజున మనస్సు ఆగాలి. ఈ సాగాలి ఆగాలి మధ్య మనస్సు ప్రపంచంలో ఊగుతుంది కనుక అది ఊగాలి. ప్రాణం పోయేటువంటి వేళ కూడా ఇంకా మనస్సు, ఇంకా కృష్ణుడు, ఇంకా నాలుగు భుజాల వాడు కుదరదన్నాడు భీష్ముడు. అంటే స్వరూపం నుంచి, సగుణంలో నుంచి నిర్గుణ పరబ్రహ్మ తత్వంలోకి వెళ్ళాలి. అందుకనే ఆలాపంబులు మాని, మనస్సు మాటే మాటలన్నీ మానేసి చిత్తంబు మనీషాయత్తముంజేసి, మనీష అంటే దృఢమైనటువంటి నిశ్చయం ఒక అర్థం, రెండవది జ్ఞానానికి అతీతమైనది మనీష. అదే శంకర భగవత్పాదులు మనీషా పంచకం అని చెప్పారు. మనీష అంటే ప్రజ్ఞ, ప్రజ్ఞ అంటే జ్ఞానం, అది ప్రజ్ఞానం. ప్రజ్ఞానాన్ని దాటిన భూమికి ఏదైతే ఉన్నదో అక్కడికి వెళ్ళేటువంటి స్థాయిలో ముందేం చేయాలంటే మాటలు ఆగాలి, మౌనం వెలగాలి. ఆ వెలిగినప్పుడు మనీషాయత్తము చేసి దృగ్జాలమున్ హరిమోముపై బరపి తత్కారుణ్య దృష్టిన్ వినిర్మూలీభూతర వ్యధాని చయుడై మోదించి భీష్ముండు సంశీలంబప్పను తించే కల్మష గజశ్రేణి హరిన్ శ్రీహరిన్. అది మాట మాట్లాడటం ఆపేశాడు, మనస్సుని పరమాత్మ యందు మనీషాయత్తం చేశాడు. అలాగే ఆయన కారుణ్య దృష్టితో తన లౌకిక జీవ దృష్టిని అనుసంధానం చేశాడు. ఎందుకంటే జీవుడు యొక్క దృష్టి ప్రశ్నిస్తున్నట్టుగా, దేన్నో వెతుకుతున్నట్లుగా, దేనినో పొందినట్లుగా, దేనినో పొందవలసినట్లుగా, ఏదో కావలసినట్టుగా, ఏమున్నదో తెలుసుకునేట్లుగా ఇట్లా ఉంటాయి జీవుడి చూపులు. పరమాత్మది ఒక్కటే చూపు, కారుణ్యంతో కూడిన చూపు. కాబట్టి ఇన్ని చూపులున్న జీవుడు కారుణ్యంతో కూడి ఉన్నటువంటి పరమాత్మని గనక చూసినట్లయితే ఈ ఆలోచనలన్నీ అణగిపోయి కరుణా ప్రవాహాన్ని వెలుగుగా లోపలికి తీసుకోగలడు గనక అటువంటి శ్రీకృష్ణ పరమాత్మని లోపల అనుభవిస్తున్నాడు భీష్ముడు. అప్పుడు ఇంకా ఏముంది, పరమాత్మని ఎప్పుడైతే మాటలతో చెప్పాలంటే పద్యాలు పాటలు కావాలి, కానీ మనసుతో చెప్పాలంటే మాటలు ఎందుకు కావలసిందా? కావలసింది ఒక్కటే, చిత్తము మనీషాయత్తం కావాలి. ఆ మనీషాయత్త చిత్తంతో దృఢమైనటువంటి నిశ్చిత బుద్ధితో, ఏమిటి నిశ్చిత బుద్ధి అంటే ఒక్కటే, నా కట్టెదుట ఉన్న శ్రీకృష్ణ పరమాత్మ సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే. ఎందుకని, దర్శనం చతుర్భుజాలతో ఇచ్చాడే. రెండవది, ప్రాణ నిర్గమన వేళ పరమాత్మ వచ్చినటువంటి సమయంలో కూడా కృష్ణుణ్ణి ఇలాగే చూస్తూ ఇంకో 20 ఏళ్ళు ఉంటే బాగుండని అనుకోవద్దన్నాడు భీష్ముడు. అసలు ఈ సమయంలో ఆయన రావటమే గొప్ప, ఆ వచ్చాడంటే ఆయన చూస్తుండగా మనం ప్రాణం వదిలిపెట్టాలి అనుకున్నాడు. ఆ భీష్ముడి యొక్క మనస్సు చూడండి, ముందేదో ధర్మరాజు పాపం పిల్లలు అంతా అయిపోయింది, విచారణ అయింది, అయిన తర్వాత లోకం వీడింది, లోకేశ్వరుడు కనపడ్డాడు. లోకేశ్వరుడు కనపడగానే మౌనభూమికలోకి వెళ్ళాడు. మౌనంగా హృదయంలోపల నుంచి అనేకమైనటువంటి ఆలోచనలు కలుగుతుంటే మనస్సు ఆయనకి మానసిక పూజ చేసింది. శ్రీకృష్ణ పరమాత్మకి మనం చేసే బయట చేసేటువంటి శారీరక పూజ, బాహ్య పూజ కంటే కూడా మానసిక పూజ చాలా ఉత్తమమైనటువంటి పూజ. అందులో ఎవరుంటారంటే మనం ఉంటాం, పరమాత్మ ఉంటాడు. కానీ బయట చేసే బాహ్య పూజలో మనం ఉంటాం, పరమాత్మ ఉంటాడు. కానీ ఎలా అంటే, రమణులు చెప్పినట్లుగా భగవాన్ రమణ మహర్షి ఈ విగ్రహం ఆ విగ్రహాన్ని పూజిస్తోంది అంతే అన్నారు ఆయన. అది విగ్రహమే ఇది విగ్రహమేనన్నారు. అలా కాదు, లోపల ఎప్పుడైతే మనీషాయత్త చిత్తం మనకొకటి ఏర్పడిందో ఆ పరమాత్మ యొక్క దివ్య భావనలో మన మనస్సు లగ్నమైపోతుంది. ఎప్పుడైతే మన మనస్సు ఆయన యందు లగ్నమైపోయిందో మనకు మనస్సు అంటూ ఏముండదు. ఈ మనస్సు పోగొట్టుకోవటానికి ధ్యానం చేయి, యోగం చేయి, అజ్జయ్ ఇజ్జయ్ ఎన్నో ఉన్నాయి, ఇవేవి అక్కరలేదన్నాడు భీష్ముడు. పరమేశ్వరుడి యొక్క దివ్య దర్శనాన్ని చూస్తున్నటువంటి వేళ ఇంకా నీ మనస్సు గనక కోరికలతో, ప్రాపంచిక కామనలతో, వ్యధతో అనేక విధాలుగా గనక ఉన్నట్లయితే ఆ దర్శనం నిరర్థకం. పరమాత్మని దర్శిస్తున్నటువంటి వేళ మనకి పరమాత్మకి ఉన్నటువంటి ఆ ఏకాత్మ భావన దృఢపడాలి. ఆ ఆనంద వారాశిలో మనం మునకలు తేలుతూ ఉండాలి. గనక భీష్ముడి యొక్క మనస్సు ఎంత ఆనంద తాండవం చేస్తున్నదంటే,
త్రిజగన్మోహనమీల కాంతి తను ఉద్దిమీపింప ప్రభాత నీరజ బంధు ప్రభమైన చేలము పయిం రంజిల్ల నీలాల కౌరజ సంయుక్త ముఖారవిందము అతిశేవ్యం వై విజృంభింప మా విజయుండు చేరడు వన్నెలాడు మది నావేశించు ఎల్లప్పుడు.
కృష్ణుణ్ణి ఉత్తరాది వాళ్ళంతా నటవరుడు అంటారు. కాస్త పరమాత్మతో చనువు సఖ్యము ఉన్నటువంటి భక్తుడు ఏమంటాడంటే, పరమాత్మ కాస్త తుంటరి అంటాడు. తుంటరి అంటే మన ఊహకి అతీతంగా చేసే పని. పిల్లవాడు మనం వాడేదో పాలు తాగాడు, చాప్ మీద పడుకున్నాడు అనుకుంటాం, వాడు ఏం చేస్తా అంటే మన కన్ను గప్పో తుంటరి పని చేస్తాడు. పరమాత్మ కూడా మాయ కమ్మి తుంటరి పని చేస్తాడు. గనక అది నిందాస్తుతి కాదు, స్తుతి కాదు, పరమాత్మని మానసికంగా భావించేది. ఎట్లా ఉన్నట్టంటే, శ్రీకృష్ణ పరమాత్మ త్రిజగన్మోహన నీలకాంతి, మూడు లోకాలలో ఉన్నటువంటి నీలమైనటువంటి అర్థమైనటువంటి కాంతి ప్రకాశిస్తూ ఉండగా, ప్రభాత నీరజ బంధుప్రభమైన చేలము పయం రంజిల్ల, తెల్లవారుతుండగా వికసించినటువంటి పుష్పము యొక్క రంగుతో కూడినటువంటి ఒక వల్లెవాటు, దానిని ఉత్తరీయం అంటాం. ఆ ఉత్తరీయం వేసుకున్నట్లుగా నీలాల కవ్రజ సంయుక్త ముఖారవిందము అతిశేవ్యం వై విజృంభింప మా విజయం చేరడి వన్నెలాడు. ఆ శ్రీకృష్ణుడు అర్జునుడి దగ్గరకి ఎట్లా వెళతాడంటే ఇంత హ్యాపీగా వెళతాడ, ఇంత ఆనందంగా వెళతాడ. ఎలా వెళతాడో, ఈయనలా చూశాడే అంటే ఎదురుగా కూర్చున్నాడుగా రథం మీద. ఈ కృష్ణుడు అర్జునుడు ఎలా ఉంటారు, ఆయన దృశ్యం అదే చూస్తున్నాడు, యుద్ధం పైపైన చేస్తున్నాడు. కానీ ఎప్పుడైతే ఆ వన్నెలాడైనటువంటి కృష్ణుడు లీలామానుష విగ్రహ స్వరూపుడైనటువంటి కృష్ణుడు మా విజయుణ్ణి చేరేటువంటి కృష్ణుడు నా వైపు వస్తున్నాడు అంటే రెండు అర్థాలు ఉన్నాయి. విజయుడు అంటే అక్కడ అర్జునుడి దాకా వెళ్ళినటువంటి కృష్ణుడని ఒక అర్థమైతే, నాకు ఉద్ధారణ ఇవ్వటానికి నాకు విజయాన్ని సిద్ధింపజేయటానికి వస్తున్నటువంటి కృష్ణుడు అనేటువంటి వన్నెలాడు నా దగ్గరకు వస్తున్నాడు అన్నాడు. ఉద్ధారణ ఇవ్వటానికే వస్తున్నాడు అన్నాడు, ఇంకా వేరే మార్గం లేదు.
నరుమాటల్ విని నవ్వుతో ఉభయ సేనా మధ్యమక్షోణిలో పరులీక్షింప.
భీష్ముడికి దృశ్యాలు గుర్తొస్తున్నాయి. ఎట్లా చూశాట మొట్టమొదటిసారి యుద్ధంలో కృష్ణుణ్ణి అంటే, నరుమాటలు విని అర్జునుడు ఏదో అడుగుతున్నాడు, ఈయన నవ్వుతున్నాడు. ఆయన అడుగుతున్నాడు, ఈయన నవ్వుతున్నాడు. ఆ అడగటంలో నవ్వటంలోనే భగవద్గీత పుట్టింది. పుట్టిందంతా 3 నిమిషాల 28 సెకండ్లలో సూక్ష్మ శరీరధారి అయినటువంటి కృష్ణుడు చక్కగా 700 శ్లోకాలలో ఉన్న భగవద్గీతని బోధన చేసేశాడు. ఈ ఇద్దరు ఏం మాట్లాడుకుంటున్నారో దూరంగా ఉన్న వాళ్ళకి ఎవరికి తెలియదు, కానీ దృశ్యం మాత్రం ఏదో కనిపిస్తున్నది.
ఉభయ సేనా మధ్యమక్షోణిలో పరులీక్షింప రథంబు నిల్పి పరభూపాలవళం చూపుచున్ పరభూపాయువులు ఎల్ల చూపులన శుంభత్కేలి వంచినుంచు ఈ పరమేశునుడు వెలుంగుచుండెను హృత్పద్మాసనాసీనుడై.
ఆ మహాభారత సంగ్రామం మధ్యలో అర్జునుడు ఏదో అడుగుతుండగా కృష్ణుడు ఏవో చెప్తుండగా ఆ దివ్య లీలావిలాసాన్ని అనుభవిస్తున్నటువంటి నా హృదయంలో ఉన్నాడు ఆ కృష్ణుడు. ఎలా ఉన్నాడు? అప్పటి కృష్ణుడిలా ఉన్నాడు. ఏం చేశాడయ్యా, ఏం చూపించాడంటే, పరసైన్యం అంతా ఇది, దీన్ని వీణ్ణి వాణ్ణి దీన్ని సంహారం చేయమన్నాడు. వాళ్ళ వాళ్ళ ఆయువులన్నీ నేను ముందే తీర్చేశానని చెప్తున్నాడు. ఈ చెప్తున్నటువంటి లీలానటవరుడైనటువంటి శ్రీకృష్ణుడే నా హృదయ పద్మస్థానంలో కూర్చొని ఉన్నాడు అన్నాడు. హృత్పద్మ ఆసనాసీనుడై అంటే హృదయ పద్మంలో ఎవడున్నాడు అంటే, ప్రతి జీవుడు యందు పరమాత్మ ఉన్నాడు. ఆ పరమాత్మ అక్కడ ఇక్కడ లేడు. స్వామి చెప్పారే, ఎతటనున్నవాడు సాయి అని ఎన్ని విధంబుల వెదకి చూచినన్ పత్రిని లేను పత్రిని లేను సర్వ హృదయంబుల నిండి ఉంటేనను సత్యము తెల్పగా వచ్చెను సాయి అయి సత్యసాయి. అది అట్లా వచ్చాను, ఇట్లా కూడా వచ్చా, కానీ నేను ఎక్కడ ఉంటాను అంటే మాత్రం సర్వ హృదయాలలోనూ ఉన్నానన్నాడు. సర్వ హృదయాంతరస్థుడైనటువంటి పరమాత్మని భీష్ముడు దర్శనం చేసుకున్నాడు.
తన వారి సంపదాలక వెనుకకు బోయిత్తగింపు విజయుని శంకన్ ఘనయోగ విజబాపిన మునివంజుని పాదభక్తి మొనయన్నాకున్.
నా వాళ్ళని వాళ్ళని చంపు వీళ్ళని చంపని మా వాళ్ళని చూపిస్తుంటే, మమ్మల్ని అందరినీ చూపిస్తే, మా వాళ్ళని నేనెలా చంపగలనని వెళ్ళి వెనక్కి వెనుదిరిగి వెళుతున్నటువంటి వాణ్ణి ఆపి ఘనయోగ విద్య, అదే భగవద్గీత, ఘనయోగ విద్యని బోధించినటువంటి మునివంజుడైనటువంటి అందరి మునుల చేత నమస్కరింపబడినటువంటి పరమాత్మ స్వరూపమైన కృష్ణుణ్ణి నేను ఇప్పుడు ధ్యానిస్తున్నానన్నాడు. ముందు అర్జునుడికి బోధ చేసినటువంటి వాణ్ణి, అర్జునుణ్ణి వారించినటువంటి వాణ్ణి, అర్జునుణ్ణి ఉత్సాహపరిచినటువంటి వాణ్ణి, ఆ దృశ్యాలన్నీ కూడా నాకు కనిపిస్తున్నాయి. అప్పుడు అన్నాడు, సరే ఇదంతా జరిగింది. ఆయనకు కూడా ఒక ఎన్కౌంటర్ వచ్చింది. ఎవరికి? భీష్ముడికి. ఆ రోజు రేపు యుద్ధం జరుగుతుందనగా దుర్యోధనుడు శిబిరంలో తాతపాదుల వారిని పట్టుకున్నాడు భీష్ముణ్ణి. ఏం తాత, మేం పోవాలి, పాండవులు గెలవాలన్నట్టు యుద్ధం చేస్తున్నావే, అలా నువ్వు గనక చేస్తే ఎట్లా? మరి పాండవులే గనక గెలిచినట్లయితే మా పరిస్థితి ఏమిటి అన్నాడు. అని ఏమైనా నువ్వు కాస్త పాండవ పక్షపాతివిలే అన్నాడు. ఆ మాట అంటే చాలు పౌరుషాగ్ని రగలటానికి, ఒక కారణం కలగటానికి. ఆ రోజున భీష్ముడు ఒక్కటే మాట చెప్పాడు, అర్జునుణ్ణి చంపి నాకు అప్పజెప్పమని అడిగాడు దుర్యోధనుడు. భీష్ముడు చెలరేగాడు యుద్ధంలో, కురువృద్ధుడు, చాలా పెద్దవాడు. ఆ బాణ పరంపరకి అర్జునుడు ఊగిపోతున్నాడు. ఇంకో 2 నిమిషాలు 3 నిమిషాలు కనుక అయితే అర్జునుడు ఏమవుతాడో తెలియని పరిస్థితి ఏర్పడినప్పుడు కృష్ణ పరమాత్మకి తన అర్జునుడిని కాపాడుకోవాలని మాత్రం అనిపించింది. అనిపించి ఏం చేశాడు, ఆయనకు ఒక ఉద్రేకం, నటించవలసి వచ్చింది. మరి ఆయుధం బట్టను ఆ పని చేయను ఈ పని చేయను అని అన్నాడు కదా, కానీ చక్రం పట్టవలసి వచ్చింది. దేనిని? సుదర్శన చక్రాన్ని కాదు, ఆ సంగ్రామరంగం మధ్యలో ఏదో ఒక విరిగిపోయిన రథానికి ఉన్నటువంటి ఒక చక్రాన్ని చూపుడు వేలు మీద ఎత్తాడు. ఆయన ఎత్తి ఎటువైపు పరిగెత్తుతున్నట్టంటే కృష్ణుడు రథం దిగాడు. గుర్రాలు లేవు, పగ్గాలు లేవు, భీష్ముడి వైపు వస్తున్నాడు. కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం వెల్ల కప్పికొనగా ఉరికిన ఓర్వక ఉదరంబులోపలి జగముల వ్రేగున జగము కదలా చక్రంబు చేపట్టి పైనంచు సనువున పైనున్న పసని పటముదార. చక్రం పట్టుకొని ఇలా దిగుతున్నట్ట శ్రీకృష్ణుడు చెవులకి కర్ణకుండలాలకు పెట్టుకున్నటువంటి ధగద్ధగాయమైనటువంటి ఒక వెలుగు ఏదైతే ఉన్నదో ఆకాశాన్ని కమ్మేసిందిట, అది ఆకాశాన్ని వెలిగిస్తూ ఉన్నదిట. అలాగే ఎంత ఆవేగ వేగాలతో ఆయన కిందకు దూకాడో పద్నాలుగు భువనాలని లోపల పెట్టుకున్నటువంటి పురుషోత్తముడే పరిగెత్తుతున్నప్పుడు అందులో తాను ఉన్నటువంటి అంటే భీష్ముడు కృష్ణుడు అర్జునుడు ఉన్నటువంటి ఈ లోకం కూడా కదలిపోయిందట. అంతేకాదు పైనున్నటువంటి పచ్చని పటము జార ఆ ఉత్తరీయం జారిపడిపోయిందట కింద. ఎప్పుడు చక్రంబు చేయబట్టి చనుదంచు రయమున పైనున్న పచ్చని పటము జార, అప్పుడు ఈయన కింద దిగి ఈ చక్రం పట్టుకొని పరిగెత్తుతూ వెళుతూ ఉంటే వెనక నుంచి అర్జునుడు దిగట పరిగెత్తుతున్నాడు ఈయన వెనక. ఏమన్నాడు? నమ్మితి నాలావు నగుబాటు సేయక మన్నించుమని క్రీడి మరల దిగువ. ఏమయ్యా, నువ్వు లేకుండా నేను ఒకనే యుద్ధం నడుపుతానని ప్రమాణం చేసి చెప్పొచ్చాను, చివరి గనక ఈ భీష్ముడికి ఏదన్నా అయితే అర్జునుడి చేతగాదని అనుకోదా ఈ లోకం, కాబట్టి నమ్మితి నాలావు మన్నించమన్నాడు, చక్కగా నువ్వు వెనక్కి రమ్మన్నాడు. అప్పుడు మద్విశిఖ వృష్టి మరలి తనుదంచు దేవుండు దిక్కు నాకు. నేనిప్పుడు ఒక్కసారి ఈ భీష్ముణ్ణి చంపి అర్జునుణ్ణి కాపాడుతానని ప్రతిజ్ఞ చేసినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దృశ్యమే నా హృదయంలో కలుగుతున్నది అన్నాడు.